రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా నిర్జలీకరణ పద్ధతిలో కూరగాయలను నిల్వ, లాభాల గురించి ఆహార సాంకేతిక శాస్త్ర మరియు విజ్ఞాన కళాశాల రుద్రు విద్యార్థులం సంభాషించడానికి మీ ముందుకు వచ్చాం. వాఖ్యాతలుగా పాత్రలు మౌనిక, కళ్యాణి ఆంటీ, అంకుల్ మరియు కార్తిక్. గుడ్ మార్నింగ్ కళ్యాణి.
గుడ్ మార్నింగ్ మౌనిక. ఈ రోజు ఏం స్పెషల్ వంట చేసుకుందాం?
అవును కళ్యాణి, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఫ్రిడ్జ్ లో చూసే వండడానికి ఏం కూరగాయలు లేవు.
లేవా? అయితే మార్కెట్ కి వెళ్దాం పదా.
హా సరే పదా వెళ్దాం. అటు చూడు, ఒక ఆంటీ టమాటాలు అమ్ముతున్నట్టున్నారు.
అవును మోనిక, పదా.
ఆంటీ ఈ టమాటాలు ఎంత కిలో?
అయితే ఇవ్వండి ఆంటీ.
ఆ ఆంటీ కూరగాయలను కొలుస్తూ పక్కనున్న ఒక అంకుల్ తో ఏం మాట్లాడుతూ ఉందో.
అవునే,
ఏం అమ్మకమో ఏమో, కొన్ని కూరగాయలు అయితే ఎవరు కొనక ముందే ఖరాబ్ అయిపోతున్నాయి, ఏం చెయ్యాలో ఏమో.
అవును, వీటికి ఏమైనా పరిష్కారం ఉంటే బాగుండు.
ఆంటీ ఎందుకు బాధపడుతున్నారు? దీనికోసం నా దగ్గర ఒక ఆలోచన ఉంది.
ఏంటమ్మా ఆ ఆలోచన?
అదేం లేదాంటీ, మీరు ఈ కూరగాయలను డిహైడ్రేటెడ్ కూరగాయలుగా మార్చొచ్చు కదా.
దాని వల్ల నాకేం ప్రయోజనం రా?
మీరు ఇప్పుడే అన్నారు కదా ఆంటీ ఈ కూరగాయలు పాడైపోతున్నాయని. మనం ఈ కూరగాయలను డిహైడ్రేటెడ్ గా మారిస్తే అప్పుడు ఈ కూరగాయలు పాడవవు.
అలా ఎలా పాడవకుండా ఉంటాయి?
ఈ కూరగాయలలో తేమ శాతాన్ని తగ్గిస్తాం, దాని వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించవచ్చు. అప్పుడు ఈ కూరగాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఆంటీ.
కానీ అలాంటి కూరగాయలు ఎవరు కొంటారమ్మా?
ఆంటీ కరోనా సమయంలో కూడా డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండేది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా వినియోగదారులు ప్రోటీన్ కలిగిన డైట్ ను ఎక్కువగా తీసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంటీ, ఈ రోజుల్లో ఎక్కువ మట్టుకు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల వారికి ఎక్కువ సమయం ఉండట్లేదని, ఈ డిహైడ్రేటెడ్ మరియు ప్యాకేజ్డ్ డ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజా కూరగాయలలో ఉన్నంత పోషకాలు అందులో ఉండవు కదా.
ఎందుకుండవు ఆంటీ, అందులో కూడా తాజా కూరగాయలలో ఉన్నంత పోషకాలు ఉంటాయి. ఇంకా తాజా కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టిన కొద్ది రోజులకే అందులో ఉన్న పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు 50% వరకు తగ్గుతాయి.
అవునా, వీటి వలన ఏమన్నా లాభాలు ఉంటాయమ్మా?
హా ఉంటాయి ఆంటీ. డిహైడ్రేటెడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార ఉత్పత్తులు. వీటిని ఇష్టమైన స్నాక్స్ గా ఎంచుకొని వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఈ డిహైడ్రేటెడ్ కూరగాయలు ఎక్కువ కాలం వినియోగించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అంతేకాదంటీ, ఈ కూరగాయలను డిహైడ్రేటెడ్ చేయడం వల్ల వాటిని తొందరగా వండుకోవచ్చు, మీకు డబ్బులు మిగులుతాయి, సులభంగా వాటిని వేరే చోటుకు పంపించవచ్చు, అలాగే పాడవకుండా ఉంటాయి.
ఈ కూరగాయలను మనం ఎందులో వాడొచ్చు?
వీటిని మనం ఏ వంటలో అయినా వేసుకోవచ్చు. ఉదాహరణకు సూప్స్, పిజ్జా, చిప్స్, పాప్కార్న్, ఆమ్లెట్, శాండ్విచ్ లో, అలా ఎలాంటి వాటిలో అయినా వేసుకోవచ్చు ఆంటీ.
హో అవునా అమ్మా.
ఏమైంది అంకుల్, మీలో మీరే కసురుకుంటూ ఉల్లిపాయలను ఒక వైపుకు పడేస్తూ ఏదో అనుకుంటున్నారు?
ఏం లేదమ్మా, ఈ ఉల్లిపాయలు సగానికి సగం పాడైపోతున్నాయి, ఏం చేయాలో తోచటం లేదు.
అవునంకుల్, ఇది కూడా ఓ సమస్యే. కళ్యాణి, మొన్నేదో డిహైడ్రేటెడ్ ఉల్లిపాయల గురించి చెప్పావు కదా.
హా అవును మోనిక, నాకు ఇప్పుడు ఇదే ఆలోచన వచ్చింది.
హా అంకుల్ కి చెప్పు కళ్యాణి.
అదేం లేదు అంకుల్, ఈ ఉల్లిపాయలను డిహైడ్రేటెడ్ గా మార్చుకుంటే పాడవవు. అలాగే మనం చేసే వంటలలో స్పైసెస్ కి బదులుగా ఈ డిహైడ్రేటెడ్ ఉల్లిపాయలను వేసుకుంటే గుండె నొప్పులు, మధుమేహం, రక్తపోటును కూడా తగ్గిస్తుంది. అలా అలాగే డిహైడ్రేటెడ్ ఉల్లిపాయలలో ఉపయోగకరమైన పోషకాలు ఉంటాయి. ఉదాహరణకి పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం ఉంటాయి.
అవునమ్మా, ఇలా అయితే నా ఉల్లిపాయలు పాడవకుండా ఉంటాయి.
ఓ, ఇది అంతా బానే ఉంది, కానీ వీటిని డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ గా ఎలా మారుస్తారు?
మనం కూరగాయలను చిన్న సైజ్ లో కట్ చేసి డిహైడ్రేషన్ తయారీ సూచన ప్రకారం 135 degrees ఫారెన్ హీట్ 10 to 18 hours లేదా ఓవెన్ లో 200 degrees ఫారెన్ హీట్ 8 to 10 hours వరకు పెట్టాలి. ఒక్కొక్క కూరగాయలకి ఒక్కొక్క ఉష్ణోగ్రత ఉంటుంది, దాన్ని బట్టి డిహైడ్రేట్ చేస్తాం.
వీటిని డిహైడ్రేట్ చేయడానికి ఏం ప్రక్రియ వాడతారు?
వీటిని డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ లా చేయడానికి అడియాబెటిక్ డ్రైయింగ్, నాన్ అడియాబెటిక్ డ్రైయింగ్, సన్ డ్రైయింగ్, ట్రే డ్రైయింగ్, డ్రమ్ డ్రైయింగ్, ఆస్మెటిక్ డ్రైయింగ్, ఫ్రీజ్ డ్రైయింగ్ ఇలాంటి ప్రక్రియ వాడుతాం ఆంటీ.
ఫ్రీజ్ డ్రైయింగ్ అంటే పూర్తిగా కూరగాయలు గడ్డకట్టిన తర్వాత దాని నుండి నీటిని తీసేస్తాం. ఇది సాధారణంగా ఒరిజినల్ ఐటమ్ యొక్క ఉష్ణోగ్రతను తీవ్రంగా తగ్గించడం మరియు దానిని గంటల పాటు బలమైన వాక్యూమ్ లో నిల్వ చేయడం.
ఈ ప్రక్రియ ప్రారంభ అంశంలో చల్లగా ఉన్నందున మరియు ఎండబెట్టడం వలన ఎండబెట్టిన వస్తువుల నుండి వేడిని కూడా తొలగిస్తుంది, కాబట్టి వస్తువుల్లో ఉన్న నీరు మొత్తం ఈ ప్రక్రియ స్తంభింపజేస్తుంది.
మరి డ్రమ్ డ్రైయింగ్ అంటే ఏంటమ్మా?
డ్రమ్ డ్రైయింగ్ అనేది డ్రమ్ తో ముడి పదార్థాల నుండి ద్రవాలను ఎండబెట్టడానికి ఉపయోగించే ఒక పద్ధతి. అధిక సామర్థ్యం గల డ్రమ్ పై సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ముడి పదార్థాలు ఎండబెట్టబడతాయి. ఈ ఉత్పత్తి పూర్తయిన తర్వాత ఫ్లేక్స్ లేదా పౌడర్ రూపంలో మిల్ చేయబడుతుంది.
ఓ అవునా, కానీ ప్రక్రియ జరపడానికి పరికరాల అవసరం ఉంటుంది కదా, ఆ పరికరాలు కొనడానికి ఎంత అవుతుందమ్మా?
ఈ పరికరాలు కొనడానికి 300,000 to 1,000,000 దాకా అవుతుందంటే, చిన్న చిన్న పరికరాలు లాంటివి 50,000 to 1,00,000 దాకా అవుతుంది.
ఇంత పెద్దవి నేనెలా పెట్టుకుంటానమ్మా?
అందుకే మీరు ఇంట్లోనే పెట్టుకునే విధంగా డొమెస్టిక్ సోలార్ డ్రయర్, ట్రే డ్రయర్ లాంటివి కూడా ఉంటాయంటీ. అవి 10,000 to 15,000 దాకా ఉంటాయి.
ఆంటీ, మీరు వడియాలను ఎలా ఎండబెడతారో అలానే సోలార్ డ్రైయర్ కూడా మన దగ్గర ఉన్న కూరగాయలను చిన్న సైజ్ లో కట్ చేసుకుని అందులో పెట్టాలి.
అలాగే ట్రే డ్రైయింగ్ లో కూరగాయలను ట్రే లో పెట్టి దానిపైన నుండి వేడి గాలిని పంపిస్తాం. ఇలా మనం వీటిని డిహైడ్రేట్ చేయొచ్చు.
వీటిలో ఎలాంటి కూరగాయలను డిహైడ్రేట్ చేయొచ్చు?
టమాటో, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ బీన్, ఆనియన్స్, క్యాబేజ్, పీస్, కార్న్, పంకిన్ ఇలాంటివి డిహైడ్రేట్ చేయొచ్చు ఆంటీ.
ఛీ, క్యాబేజా?
హే మోనిక, అటు చూడు, కార్తికే కదా?
హా, అవును కళ్యాణి.
హే కార్తిక్, కాలేజ్ నుంచి ఎప్పుడొచ్చావు?
నేను నిన్ననే వచ్చాను.
ఓ అవునా,
నేను అప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. కూరగాయలు కొనడానికి వచ్చినట్టు లేరు, ఈ ఆంటీతో ముచ్చట పెట్టడానికి వచ్చినట్లు ఉంది.
ముచ్చట పెట్టడంలో నీకంటే ఎక్కువ అయితే కాదులే.
ఏంటి క్యాబేజీని చీ అంటున్నారు?
ఏం లేదు కార్తీక్, నేను డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ గురించి ఆంటీకి చెప్తున్నాను. అయితే అందులో క్యాబేజ్ ని కూడా డిహైడ్రేట్ చేయొచ్చని చెప్తుండగా,
క్యాబేజ్ బెండకాయ ఎవరు తింటారు కార్తీక్, అందుకే చీ అన్నాను.
అబ్బో, క్యాబేజీని నూడిల్స్ లో, బీన్స్ ని మ్యాగీలో వేస్తే తింటావు, ఇట్లయితే చీయా?
హే, ఈ ఐడియా ఏదో బాగుంది.
ఏమైడియా కార్తీక్, నన్ను తిడుతూ ఉంటే వెటకారంగా అంటావేంటి?
అది కాదే, ఇప్పుడే అన్నావుగా క్యాబేజ్, బెండకాయ లాంటి ఎవరు తింటారు అని. క్యాబేజ్ తో చిప్స్, బెండకాయతో కురుకురే చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు నీలాంటి వాళ్ళు చాలా మంది తింటారు కదా.
హే బాగుందిగా.
వావ్, చిప్స్ కురుకురే అంటే నాకు ఇప్పుడే నోట్లో ఊరిలు వస్తున్నాయి.
అవును, కానీ డిహైడ్రేటెడ్ క్యాబేజ్ బెండకాయతో చిప్స్ కురుకురే ఎలా చేస్తారు?
ఏముంది, మనం మామూలుగా చేసుకునే చిప్స్ లాని క్యాబేజ్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిపైన ఉప్పు, మిరియాల పొడి, పర్మేసన్ చీజ్ వేసి అవి ప్లేట్ పైన ఒక లేయర్ గా పచ్చుకోవాలి. దాన్ని ఓవెన్ లో 250 degrees దగ్గర పెట్టాలి.
అయితే మన చిప్స్ రెడీ అన్నమాట.
అవును మోనిక, ఇప్పుడే చేసింది కదా, తిను మరి.
అరే కార్తీక్ ఆపు, నేను అనేది రెసిపీ అయిపోయినట్టే కదా అని.
హా అంతే మోనిక.
ఓ, ఇంతకీ బెండకాయతో కురుకురే ఎలా చేస్తారు?
అవును, బెండకాయ అంటే ఎందుకంత పడి చేస్తావు?
అంటే బెండకాయ తింటే కొంచెమైనా మ్యాస్ వస్తుందేమని చిన్న ఆశ.
సరే సర్లే మోనిక, నువ్వు చెప్పిగా ఎలా చేస్తారు?
డిహైడ్రేటెడ్ బెండకాయల పైన నూనె, ఉప్పు, కారం పొడి, ఆమ్చూర్ పొడి వేయాలి. దాన్ని ఎయిర్ ఫ్రైయర్ లో 200 degrees దగ్గర 15 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యేంత వరకు వేడి చేయాలి.
నువ్వు చెప్పిన ప్రాసెస్ చాలా సులువుగా ఉంది, అలాగే తినడానికి కూడా టేస్టీగా ఉండేటట్టుంది.
అవును కళ్యాణి,
దానికైతే అన్ని పదార్థాలను డిహైడ్రేట్ చేయొచ్చు అన్నమాట.
లేదంటీ, నట్స్, పాల పదార్థాలు, గుడ్ల పదార్థాలు ఇలాంటివి డిహైడ్రేట్ చేయకూడదు.
మరి పండ్లను డిహైడ్రేట్ చేయొచ్చా?
చేయొచ్చు ఆంటీ.
అవునా,
కూరగాయలని ఎలా చేస్తారో అలాగే పండ్లను డిహైడ్రేట్ చేస్తామంటీ.
అది ఎలాగో కొంచెం వివరించు బాబు.
పండ్ల తొక్కను తీయకుండా వాటిని కడిగి ఎండబెట్టాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక లేయర్లా డిహైడ్రేటెడ్ ట్రేలో పరుచుకోవాలి. వాటిని 45 degrees వద్ద 6 hours డిహైడ్రేట్ చేయాలి.
ఇందులో కూడా పరికరాలను వాడాలా? పరికరాలు లేకుండా వీటిని డిహైడ్రేట్ చేయలేమా బాబు?
ఎందుకు చేయలేమండి? అలా పరికరాలు లేకుండా కూడా చేయొచ్చు.
అది ఎలా బాబు?
ఏముందంటే ఒక చీజ్ క్లాత్ ని తీసుకుని ఓవెన్ గ్రేటర్ పైన పెట్టాలి. మనం ఏమైతే పండ్లను డిహైడ్రేట్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని చీజ్ క్లాత్ పైన పెట్టాలి. దాన్ని ఒక గంట పాటు బేక్ చేయాలి. దాని తర్వాత ఆ పండ్లను మరోవైపుకు మలిపి ఇంకో గంట పాటు బేక్ చేయాలి.
అమ్మయ్యా, దీంట్లో పెద్ద పరికరాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. నన్ను బ్రతికించారు. ఇలా చేయడం వలన ఇందులో పోషకాలు ఉంటాయా బాబు?
ఇందులో కూడా ఉంటాయండి. ఈ డిహైడ్రేటెడ్ పండ్లలో కూడా తాజా పండ్లలో ఉన్నంత పోషకాలు ఉంటాయి. ఈ డిహైడ్రేటెడ్ పండ్లలో 3.5% పీచు పదార్థాలు, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.
మొత్తానికి అయితే ఇందులో కూడా పోషకాలు ఉంటాయి అన్నమాట.
అవును ఆంటీ.
ఈ పండ్లలో ఇంకా ప్రత్యేకమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయమ్మా?
ఉన్నాయంటీ.
అది ఎలాగ కార్తీక్? పండ్లను ముక్కలుగా కోసి వాటికి పంచదార పాకంలో ముంచి వాటిని ఎండబెడతారు.
ఈ పద్ధతిని ఏ పండ్లకు ఉపయోగించవచ్చు?
ఈ పద్ధతిని యాపిల్, ఉసిరికాయ, స్ట్రాబెర్రీస్, చెర్రీస్ లాంటి పండ్లకి ఎక్కువగా ఉపయోగిస్తారు ఆంటీ.
ఇలా చేయడం వలన ఇవి మిఠాయిలా ఉంటాయి, కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా మీరు కూరగాయలతో పొడిని కూడా చేయొచ్చు.
అవునా, అది ఎలాగా?
ముందుగా డిహైడ్రేటెడ్ కూరగాయలను బ్లెండర్ లో వేసుకోవాలి. అప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. వాటిని మరోసారి బ్లెండ్ చేసుకోవాలి, జల్లడ పట్టుకోవాలి. దాని ద్వారా మనకి కూరగాయల పొడి వస్తుంది.
ఓ అవునా.
అలాగే మనం తీసుకునే కూరగాయలు బట్టి, అంతేకాక సైజ్ ని బట్టి దాని ఉష్ణోగ్రత మారుతుంది.
అవునా కళ్యాణి, దాని గురించి కొంచెం వివరంగా చెప్పు.
ఇప్పుడు తాజా కూరగాయలు అయితే 1.5 డిగ్రీ సెల్సియస్ నుంచి 2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను వాడుతాం. అదే డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అయితే 1 డిగ్రీ సెల్సియస్ ని వాడుతాం. అలాగే కట్ చేయని బ్రోక్లీ అయితే 1 డిగ్రీ సెల్సియస్, చిన్న ముక్కలుగా కట్ చేసినవైతే దానికంటే తక్కువ ఉష్ణోగ్రతను వాడుతాం.
ఓ అవునా అమ్మా, ఇలాగా చేస్తారా? మరి మాంసం పదార్థాలను కూడా డిహైడ్రేట్ చేయొచ్చా?
అవును ఆంటీ, చేయొచ్చు. అది ఎలాగంటే ఎండలో అన్నా వాటిని డిహైడ్రేట్ చేయొచ్చు, లేదా పరికరాలు వాడి డిహైడ్రేట్ చేయొచ్చు.
వీటిని ఇలా చేయడం వలన అందులో ఉన్న తేమ తొలగిపోతుంది. దీని వలన మాంసంలో ఉన్న సూక్ష్మజీవులు తొలగిపోతాయి, కావున ఆ మాంసం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఇలా చేయడం వల్ల మాంసం నిల్వ ఉంటుంది, కానీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్ ఇవి కొద్ది శాతం పోషకాలు తొలగిపోతాయి, కానీ ఎక్కువ శాతం నిల్వ ఉంటాయి.
సరే అమ్మా, మరి ఇలాంటి పదార్థాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచగలుగుతాం?
ఇలాంటి పదార్థాలను మనం 1 లేదా 2 వారాల వరకు నిల్వ ఉంచుకోగలుగుతాము అని నేషనల్ సెంటర్ ఫర్ హోమ్ ఫుడ్ ప్రిజర్వేషన్ సంస్థ వెల్లడించింది.
మాంసం పదార్థాలను డిహైడ్రేట్ చేయడానికి ఏమేం పద్ధతులు వాడతారు?
ఇందులో మీట్ డిహైడ్రేటెడ్ పద్ధతిని వాడతాం. మీట్ డిహైడ్రేటెడ్ తో తక్కువ సమయం మరియు తక్కువ ఖర్చుతో నిల్వ ఉంచుకోవచ్చు.
అయితే ఇలాంటివి ఇంట్లో ఉపయోగించవచ్చా?
ఈ పద్ధతి ఉపయోగించడం ద్వారా మనకు తక్కువ ఖర్చు పడుతుంది, కాబట్టి ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ పద్ధతే కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉపయోగిస్తారు. ఆ పద్ధతే ఓవెన్ ప్రక్రియ. అందులో ఎక్కువ మోతాదులో ఈ పదార్థాలను డిహైడ్రేట్ చేస్తారు, కాబట్టి ఈ పద్ధతిని ఇంట్లో ఎక్కువగా వాడలేం, ఎక్కువగా ప్రాసెసింగ్ యూనిట్ లో ఉపయోగిస్తారు.
నేను మా మేడం చెప్తుండగా విన్నాను, ఈ మాంస పదార్థాలను స్మోకింగ్ పద్ధతి ద్వారా కూడా డిహైడ్రేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ముందుగా మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్మోక్ హౌస్ లో పెడతారు.
ఈ స్మోకింగ్ పద్ధతిని ఏ రకంగా ఉపయోగించవచ్చు?
ఈ పద్ధతిని ప్రత్యేకంగా ఓక్, మాఫిల్, బీచ్ అనే వృక్షాల ద్వారా ఉత్పత్తి చేయొచ్చు. మరియు ఈ పద్ధతిని 85 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత 12 గంటల పాటు స్మోకింగ్ చేయాలి.
ఈ ఉష్ణోగ్రతను ఎందుకు వాడతామంటే ఈ ఉష్ణోగ్రత వద్ద క్యాన్సర్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండడానికి 400 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను వాడుతాం.
సరేనమ్మా.
అవును మౌనిక, ఇందాక నట్స్, పాల పదార్థాలు, గుడ్లు పదార్థాలు ఇలాంటివి డిహైడ్రేట్ చేయకూడదు అన్నావు కదా, ఎందుకు చేయకూడదు?
NCHFC నేషనల్ సెంటర్ ఫర్ హోమ్ ఫుడ్ ప్రిజర్వేషన్ సంస్థ ఇలాంటి పదార్థాలు ఇంట్లో వాడే డ్రైయర్స్ తో చేయడానికి నిరాకరించింది.
ఎందుకు నిరాకరించిందమ్మా?
ఇలాంటి పదార్థాలకు చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను వాడాలి, అప్పుడే సూక్ష్మజీవులను నిర్మూలించవచ్చు. కానీ ఇంట్లో వాడే పరికరాలతో అంత ఉష్ణోగ్రతను వాడలేం, దాని వల్ల ఆహారం విషంగా అవుతుంది. అందుకే NCHFP దీన్ని నిరాకరించింది ఆంటీ.
ఇందులో ఇంత ఉందా?
అవునా ఆంటీ.
కొంతమంది ఇలాంటి కూరగాయలు తినరు కదమ్మా, అలా ఎలా?
అప్పుడు మనం ఇలాంటి కూరగాయలను రీహైడ్రేట్ చేసుకోవచ్చా ఆంటీ?
అవునా.
మనం ఈ కూరగాయలని నీళ్ళల్లో వేస్తే అవి మళ్ళీ రీహైడ్రేటెడ్ అవుతాయా ఆంటీ?
నేనేదో మన ఊరు మన కూరగాయలు ప్రోగ్రామ్ గురించి విన్నాను, మీకు దాని గురించి ఏమైనా తెలుసా అమ్మా?
అవునాంటీ, మన ఊరు మన కూరగాయలు ప్రోగ్రామ్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
జంట నగరాల్లో జనాభా పెరగడం, వ్యాప్తి చెందడం వల్ల తాజా పండ్లు కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యవస్థగా మన కూరగాయలు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
దీనివల్ల ఏమేం ప్రయోజనాలున్నాయమ్మా?
రైతులు, దళారులు ప్రమేయం లేకుండా ఉత్పత్తికి బాటు ధర లభిస్తుంది.
ప్రత్యక్షంగా వ్యవసాయ ఉత్పత్తి కూరగాయలు మరియు పండ్ల అభివృద్ధిని దేశంలో మార్కెటింగ్ ప్రోత్సహించడానికి పథకాన్ని అమలు చేసింది.
ఓ, అదా సంగతి. మొత్తానికైతే నాకు చాలా విలువైన విషయాలు చెప్పారమ్మా. ఇవన్నీ నాకు చాలా బాగా ఉపయోగపడతాయి.
మాకు కూడా సంతృప్తిగా ఉందాంటి మీకు ఈ విషయాలను చెప్పినందుకు.
నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను.
హా, అవును కార్తీక్. సరే ఆంటీ, ఇక మేము వెళ్తాం.
సరేనమ్మా.
సరే, ఇంకేంటి విషయాలు కార్తీక్?
మరి నేను రేపు హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. బాయ్.
సరే కార్తీక్, మరి జాగ్రత్త.
బాయ్ బాయ్. ముగింపు. ఈ విధంగా నిజలీకరణ పద్ధతిలో కూరగాయలను ఎలా నిల్వ చేయాలో మరియు వాటి లాభాలేంటో తెలుసుకున్నాం.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో భాగంగా సామాజిక విజ్ఞాన కళాశాలలో చదువుతున్న 4వ సంవత్సరం విద్యార్థిని ఏ సౌజన్య NDPIC గురించి చర్చించడానికి మేము ముందుకు వచ్చాను. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సహజరంగుల మరియు మట్టి గణేష్ విగ్రహాలను తయారు చేయడానికి సహజరంగుల ప్రాసెసింగ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. రాజేంద్రనగర్లో ఉన్న NDPIC 18 టన్నుల పెయింట్ను ఉత్పత్తి చేస్తుంది. ఆకులు, బెరడులు, వేర్లు, గింజలు, చెట్లకాయలతో తయారు చేసిన సహజరంగులను మట్టి గణేష్ విగ్రహాలకు స్ప్రే చేస్తున్నారు. ఈ ఏడాది పర్యావరణ రహిత మట్టి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన ఒక విశ్వవిద్యాలయం ముందుకొస్తుంది. అదే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తన సొంత యూనిట్లో మట్టి గణేష్ విగ్రహాలకు సేంద్రియ రంగులను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజుకు 2 టన్నుల వరకు సహజ రంగులను ఉత్పత్తి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సహకారంతో కోటి బడ్జెట్తో గతేడాది ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో రంగులు వేసే వారి వర్ణద్రవ్యం కలిగిన కొన్ని చెట్ల పూలు, ఆకులు, బెరడులు, వేర్లు, గింజలు, కాయలను వినియోగిస్తున్నారు. ముడి పదార్థాలను పౌడరు చేసి వాటిని నీటిలో ఉడకబెట్టి ఆపై నీటిని ఆవిరి చేయటం ద్వారా వాటిని సాంద్రీకృత రంగుగా తయారు చేస్తున్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి NDPIC యూనిట్లో 18 టన్నుల పెయింట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 80,000 మట్టి విగ్రహాలకు రంగులు వేయడానికి సహాయపడింది. ఈ ఏడాది 2 లక్షల విగ్రహాలకి 20 టన్నుల పెయింట్తో రంగులు వేయాలని ప్రణాళిక చేపడుతూ ఉన్నారు. సహజ రంగుల యొక్క ప్రయోజనాలు. మొదటిది, సహజ రంగులు మరియు పిగ్మెంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన రంగులు శక్తివంతమైనవి. తర్వాత అవి జీవ అధోకరణం చెందడమే కాకుండా నాన్ టాక్సిక్ మరియు నాన్ అలర్జిక్ కూడా. దీని అర్థం పర్యావరణానికి మరియు మానవుల చుట్టూ ఉపయోగించడానికి ఇవి చాలా మంచివి. మొక్కలు, పండ్లు లేదా పువ్వుల నుండి సహజ రంగును తీయడం సులభం. అనేక సహజ రంగులు యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రత్యేకించి పిల్లలకు వాటిని సురక్షితంగా చేస్తాయి. అదనంగా సహజ రంగులు హానికరమైన రసాయనాలను కలిగి ఉండవు. సాధారణమైన క్యాన్సర్ కారకాలను కలిగి ఉండవు. ఈ ఇతర ఎంపికల కంటే సహజ రంగులను ఉపయోగించడం ద్వారా మీరు పర్యావరణాన్ని సంరక్షించడంలో మరియు హానికరమైన ఉత్పత్తులపై మానవులు ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయం చేస్తూ ఉన్నారు. వస్త్ర తయారీ ఉత్పత్తులపై మానవులు ఆధారపడడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తూ ఉన్నారు. సహజ రంగులు మానవులకు ప్రసిద్ధి చెందినప్పటికీ కృత్రిమ రంగుల యొక్క సౌలభ్యం మరియు వైవిధ్యం కారణంగా ఇది త్వరగా అనుకూలంగా లేదు. అయితే ఈ కథనంలో సహజ రంగుల ప్రాముఖ్యత మరియు నేటి సమాజంలో అవి ఎందుకు పురోగమనం చేస్తున్నాయో చర్చిద్దాం. రంగులు, ప్రత్యేకించి సహజ రంగులు, వేల సంవత్సరాలుగా మన జీవితంలో చెప్పలేని ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. సౌందర్య సంతృప్తిని మాత్రమే కాకుండా ప్రయోజనకరమైన ఉపయోగాలను కూడా అందిస్తాయి. భారతదేశంలో గత 4000 సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్న ఇండిగో అత్యంత పురాతనమైన మరియు విస్తృతంగా ఉపయోగించే రంగు. సహజ రంగులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజాల నుండి తీసుకోబడిన రంగులు. ఇంకా కూరగాయలు మరియు శిలీంధ్రాలు వంటి జీవ సంబంధమైన వనరుల నుంచి సహజ రంగుల ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని అందిస్తాయి. ఇంకా సహజ రంగులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగించే మొక్కలు, ఎందుకంటే కృత్రిమ రంగులను రూపొందించడానికి మొక్కలు మొత్తం ఉత్పత్తి ప్రక్రియను దాటవేస్తాయి. సహజ రంగులు పర్యావరణానికి అనంతంగా మెరుగ్గా ఉండడానికి ఇది మరొక కారణం. కృత్రిమ రంగుల కంటే సహజ రంగులను ఉపయోగించడం ద్వారా మీరు ప్రకృతితో సన్నిహితంగా ఉంటారు. మన జీవితంలో అది పోషిస్తున్న ప్రాముఖ్యత గుర్తింపదగినది. సహజ రంగుల యొక్క మరొక ఆసక్తికరమైన ప్రయోజనం ఏమిటంటే ఇవి ఉపయోగించే బట్టలలో అధిక యువి శోషణను అందిస్తాయి. సహజంగా రంగులు వేసిన బట్టలు ధరించడం ద్వారా మీరు సూర్యుని నుంచి హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని మరింత పూర్తిగా రక్షించుకోగలుగుతారు. సహజ రంగుల యొక్క ప్రతికూలతలు. మొదటిది, సహజ రంగులు సింథటిక్ రంగుల కంటే ఖరీదైనవి. వాటి మూల పదార్థం మరియు వాటిని ఉత్పత్తి చేయడానికి పట్టే సమయం ఎక్కువ. సహజ వర్ణద్రవ్యం అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ మరియు సౌలభ్యాన్ని కూడా అందిస్తాయి. మీ పెరటి నుండే వనరులను ఉపయోగించి శక్తివంతమైన రంగులను తయారు చేయవచ్చు. అన్ని రకాల మొక్కలు, వేర్లు, కాయలు, పండ్లు, కూరగాయలు మరియు పువ్వులు సరిగ్గా వర్ణించినప్పటికీ ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన రంగును ఉత్పత్తి చేస్తాయి. శక్తివంతమైన వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కొన్ని సాధారణ మొక్కలు కింద ఉన్నాయి. మేడర్, చారిత్రాత్మకంగా పిచ్చి మొక్క యొక్క మూలాల నుండి పొందిన ఈ మొక్కను రూబీ రెడ్లు సృష్టించడానికి 19వ శతాబ్దం అంతటా విస్తృతంగా ఉపయోగించబడేది. ఈ మొక్కలను తవ్వి కడిగి ఎండబెట్టి పొడిగా మార్చారు. ఈ సమయంలో చాలా బట్టలు రంగుతో ఈ పిచ్చి మొక్కల నుండి సంగ్రహించిన రంగును వేయడం ద్వారా సహజ రంగులు ప్రసిద్ధిగాంచినవి. ఓడ్ అనేది బ్లూస్ను రూపొందించడానికి ఉపయోగించే మరొక సాధారణ మొక్క. ఈ వర్ణద్రవ్యం ఆకులను కూడా ఎండబెట్టి మెత్తగా రుబ్బిన తర్వాత రంగును ఇస్తుంది. ఇండిగో, ఇండిగో త్వరలో ఓడ్ను భర్తీ చేస్తుంది, ఎందుకంటే ఇది శక్తివంతమైన రంగుగా సృష్టించడానికి ఒక మోడెంట్గా ఉపయోగపడుతుంది. కుసుమ, ఈజిప్టియన్ వస్త్రాలపై ఈ తిస్టిల్ లాంటి మొక్కను ఉపయోగించి ఈ రేకుల నుండి సేకరించిన పసుపు మరియు ఎరుపు రంగును తయారు చేస్తారు. బ్లూబెర్రీస్, ఈ ప్రసిద్ధ పండు నీటిలో ఉడకబెట్టి ఆపై వడకట్టినప్పుడు లేత నీలం రంగును సృష్టించడానికి ఉపయోగిస్తారు. రాజేంద్రనగర్లో ఉన్న NDPIC 18 టన్నుల రంగును ఉత్పత్తి చేసింది. ఇది 80,000 మట్టి విగ్రహాలకు రంగులు వేయడానికి సహాయపడింది. ఆకులు, బెరడులు, వేర్లు, గింజలు, చెట్లకాయలతో తయారు చేసిన ఈ సంవత్సరం మట్టి గణేష్ విగ్రహాలకు ఈ రంగులను స్ప్రే చేస్తున్నారు. గతేడాది పర్యావరణ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు నగరానికి చెందిన విశ్వవిద్యాలయం, అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందుకొస్తుంది. తన సొంత యూనిట్లో కొన్ని చెట్ల పూలు, ఆకులు, బెరడులు, వేర్లు, గింజలను ఉపయోగించి రంగును ఉత్పత్తి చేసి వినియోగిస్తున్నారు. ముడి పదార్థాలను పౌడర్ చేసి వాటిని నీటిలో ఉడకబెట్టి ఆపై నీటిని ఆవిరి చేయటం ద్వారా వాటిని సాంద్రీకృత రంగుగా తయారు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాటి గ్రామీణ మహిళల జీవనోపాధి కోసం భాగంగా సహజ విస్తరణ కార్యకలాపాలు వంటివి బాగా చేపడుతూ ఉన్నారు. మొక్కల మూలాల నుండి తయారైన పర్యావరణ రంగులు పర్యావరణ అనుకూలమైనవి. మరో అంశంతో మరో వారం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
గత వారం మొదటి ప్రశ్న,
పసుపులో కల్తీ ఎలా గుర్తించగలరు? ఆప్షన్ ఏ రంగు ద్వారా, ఆప్షన్ బి పరిమాణం ద్వారా.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
రంగు ద్వారా.
గత వారం రెండవ ప్రశ్న,
పాలల్లో ఎలాంటి కల్తీ వాడుతారు? ఆప్షన్ ఏ శుద్ధముక్క పొడి, ఆప్షన్ బి డిటర్జెంట్.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి డిటర్జెంట్.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు వెంపాడు నుండి జి సంపత్, విద్యానగర్ హైదరాబాద్ నుండి ఎన్ఆర్ రఘురామ్, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కరీంనగర్ నుండి మహేష్, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి, కూనబోయిన పల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య, గౌరవ్వ, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ హౌసింగ్ బోర్డ్ తెలంగాణ పార్క్ నిజామాబాద్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి, భరత్నగర్ సిద్దిపేట నుండి ఎన్ పార్థసారథి, సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, యుగరాజు, మణికొండ హైదరాబాద్ నుండి శ్రీమతి జాన్సీ కర్రీ, బండ్లగూడ నాగోల్ హైదరాబాద్ నుండి జీఎంబి రత్నాజీ బాబు, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, యుగరాజు, చరితవ్య, శివశంభో. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు సూర్యాపేట నుండి యశ్వంత్ రెడ్డి, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్, లలిత, రవిత్రేణి, జశ్విత. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కిషన్నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి, చందానగర్ హైదరాబాద్ నుండి కె సంతోషిని, ఎల్బీనగర్ మహబూబాబాద్ నుండి బానోతు, జెసనీ, ఎల్స్, హయారా, లింగనవాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, శ్యామలమ్మ, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, కమలమ్మ, యామిని, సాతాపూర్ నాగర్ కర్నూల్ నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, కరకవాగు నుండి నర్ర, దుర్గా, నాగయ్య, రమణ.
మొదటి ప్రశ్న, ఏ సంస్థ నట్స్, పాల పదార్థాలు, గుడ్లు పదార్థాలు లాంటివి ఇంట్లో వాడే డ్రయర్స్ తో డిహైడ్రేట్ చేయడానికి నిరాకరించింది? ఆప్షన్ ఏ HACCP, ఆప్షన్ బి NCHFP.
ప్రశ్న మరోసారి,
ఏ సంస్థ నట్స్, పాల పదార్థాలు, గుడ్లు పదార్థాలు లాంటివి ఇంట్లో వాడే డ్రయర్స్ తో డిహైడ్రేట్ చేయడానికి నిరాకరించింది? ఆప్షన్ ఏ HACCP, ఆప్షన్ బి NCHFP. రెండవ ప్రశ్న, పండ్లలో ఎంత శాతం పీచు పదార్థాలుంటాయి? ఆప్షన్ ఏ 3.5%, ఆప్షన్ బి 4.5%. దీని సమాధానం 3.5%.
ప్రశ్న మరోసారి,
రెండవ ప్రశ్న, పండ్లలో ఎంత శాతం పీచు పదార్థాలుంటాయి? ఆప్షన్ ఏ 3.5%, ఆప్షన్ బి 4.5%. దీని సమాధానం 3.5%.
చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు. పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయగాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను పీజేటీఎస్ ఏయు అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి పీజేటీఎస్ ఏయు స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.